విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
పరమ పవిత్రమైన శ్రీ కూర్మ పురాణంలో శ్రీదత్త చరిత్ర మనం చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా మహాభయంకరమైన శౌర్యం ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ముప్పు తెచ్చి పెడుతుంది అనే దానికి ఉదాహరణగా అమ్మవారి విగ్రహాన్ని వర్తకుడు కొండం. దానివల్ల ఏకంగా రాజుల మధ్య యుద్ధం వచ్చే స్థితి రావడం, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అనంగలతిక మణిద్వీపం నుంచి స్వయంగా వచ్చి ఈ శ్రీదర్శనుడు త్రిమాత్రాత్మకమైనటువంటి అమ్మవారి విగ్రహ ప్రతిష్టను చూచి ఆనందించి లోపలికి వెళ్ళింది. అది ప్రదోషకాలం, సూర్యుడు అస్తమించే సమయం. ప్రదోషకాలంలో భోజనం మైథునం చేయవ, భోజనం కాని దాంపత్య క్రీడ కాని అభ్యంగనం తలంటి పోసుకోవడం కాని నిద్రపోవడం కాని పేరు చూసుకోవడం కాని ప్రయాణం కాని ఇవి పనికిరావు. పూర్వం చచ్చిన ఆ సమయంలో బయటికి వెళ్ళించే వరకు ప్రయాణం చేయనివారు. ఆ సమయంలో దైవధ్యానము, సంధ్యావందన అర్హత కలిగిన వాడు సంధ్యావందనం చేయడం, గుళ్ళో అప్పటికే వచ్చి ఉంటే మాత్రం గుళ్ళో దైవ దర్శనం చేయాలి. దైవ దర్శనం ఆ సమయంలో చాలా గొప్పది. అందులో ప్రదోషకాలంలో శివ దర్శనం, అమ్మవారి దర్శనం చాలా శక్తివంతమైనవి. అయితే ఈ ప్రదోషకాలం కొంతమందికి పనికిరాదు. ఎవరెవరికి? జ్ఞానినాం జ్ఞానులకు, యతీనాంచైవ యతులకు, సన్యాసులకు, దాసీజులకు, వీళ్ళకి మాత్రం ప్రదోషో నతు బాధతే, ప్రదోషకాలం వీళ్ళని బాధించదు. రత్నాకర్ గారు చెప్పారు శాస్త్ర ప్రకారం, మేము ప్రదోషకాలం కనుక అంట్లు తవ్వడానికి రాము అని ఏ పని మనిషి అని అంటే మన్నాడు ఆవిడకి క్షౌరం ఉద్యోగం. అందువల్ల దాసదాసీ జనాలకు ఇది ఎక్సెప్షన్ అన్నారు. వాళ్ళు ప్రయాణం చెయ్యొచ్చు. అలాగే పూజారులు గుళ్ళోకి వచ్చి చెయ్యాలి కాబట్టి వాళ్ళకి అర్హత. యతులకు, సన్యాసులకు, జ్ఞానులకు ఇది పనికిరాదు. వాళ్ళు వెళ్ళొచ్చు ఆసనంలో, తగ్గిన వాళ్ళు వెళ్ళకూడదు. కేవలం దైవ ధ్యానమే, దైవ దర్శనమే చెయ్యాలి. అందువల్ల ఈ జ్ఞానం తెలిసిన అనంగలతిగా ప్రదోష కాలానికే గుళ్ళో ఉండి ఆ గర్భగుడి మ్రోల సరిగ్గా గుడి దగ్గర సాష్టాంగ పడింది. ఎదురు నిలబడి భక్తి పరవశి అయి అమ్మవారిని ఇలా ధ్యానించిందట. అంబాడనాడి వచ్చి ఇట దివ్యారాధనల్గూడ మోదం బంధం తగునే త్వదీయ చరణ ద్వంద్వార్చనాసక్త దాస్యంబు ఏనాడు బుద్ధినే మర ఉపేక్షా వాప్తికిన్నాదు దోషం బేమున్నది చెప్పుము. ఉప్పునకు వాత్సల్యంపు పోనాటగా అంబా. అమ్మా, నన్ను విడిచి మా మణిద్వీపం నుంచి ఇంత దూరం వచ్చి ఈ ఉజ్జయినీపురంలో ఈ మహారాజు పాలపడ్డావా? ఇక్కడ ఈయన నిన్ను ప్రతిష్ఠ చేసి దివ్యమైన ఆరాధనలు చేస్తూ ఉంటే ఈ ఆరాధనలకు ఆనందపడి నీ భక్తురాలిని నీ సేవకురాలు నిరంతరం నిన్ను ఎంతో ప్రీతితో కొలిచేదానని నన్ను విడిచిపెడతావా? నీ పాత పద్మములను పూజించాలనే ఆసక్తి, నీకు దాస్యం చెయ్యాలనే కోరిక ఒక్కనాడు విడిచిపెట్టలేదు. రమ్మంత నా బుద్ధిలో తేడాలా? ఎదురుగుండా ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా మాట్లాడేదానని కాను నేను. ఎప్పుడూ భక్తితో నిన్ను ధ్యానం చేశా. అటువంటి నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావు? ఉపేక్షించడానికి, నువ్వు నన్ను విడిచి దూరం వెళ్ళడానికి నా దోషం ఏమున్నది చెప్పు. పిల్లల మీద వాత్సల్యం ఏ తల్లైనా విడిచిపెడుతుందా? తప్పు చేసి నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావు? నన్ను విడిచిపెట్టడానికి నేను ఏదైనా అపరాధం చేశానా? నా అపరాధమున్ తెలిపిన సవరించుకునందలంతు అన్యాయముగాది తల్లి మొన్న భద్రాయుత మూర్తి ఒక్క జనతా ప్రవరం పతిగా నిద్రలో డాయగ చేసి పాపి తకట నను వేపగ నీకు చెల్లునే. నా అపరాధం ఏదైనా ఉంటే చెప్పు, అది సవరించుకుంటా. తప్పు చేయడం సహజం, తప్పు సవరించుకోవాలి, తప్పుని తెలుసుకోవాలి. తప్పు చేసి కూడా దానిని సమర్థించుకునేవాడున్నాడే, వాడిని మూడు లోకాల్లో ఎవరూ క్షమించరు, త్రిమూర్తులు వాడిని బహిష్కరిస్తారు. తప్పు చెయ్యడం ఒకెత్తట, అది తప్పు అని సవరించుకోవాలి. సవరించుకోకుండా ఆ తప్పుని సమర్థించుకునే దుష్టుణ్ణి త్రిమూర్తులే రక్షించరన్నారు. కాబట్టి సవరించుకుంటాను, నా తప్పు చెప్పు. అన్యాయంగా నన్ను విడిచిపెడితే నేను ఒప్పుకోను. నేను నిన్ను విడిచిపెట్టడానికి ఓర్వలేను అన్నదా అనంగలదిగా. పైపిచ్చి ఈ వచ్చి నువ్వు తమాషా చేశావు. అంతఃపురంలో పడుకుని ఉంటే ఒక మహాసుందరుడైన పురుషుణ్ణి నా కళ్ళలోకి తీసుకొచ్చావు. నా నగలు వాడికి, వాడి నగలు నాకు వచ్చేలా చేశావు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకింత నిన్న కథలో ఆ శ్రీదర్శనుడు స్త్రీ నగలు నాకు వచ్చే, నా నగలకి వెళ్ళి నేను అంతఃపురానికి వెళ్ళానని చెప్పినటువంటి ఆవిడ ఈవిడే అని తెలుస్తుంది అనమాట. ఈ విధంగా నగలు మార్పించావు. అలా మార్పించి వాడెవడో కనపడకుండా తెల్లార్థమని మాయం చేసావు. ఇలా చేయడం నీకు న్యాయమా? వాడెవడో చెప్పు. అతనిందెచ్చి కృపన్ మదీశ్వరుని చేయంజల్లు నీకు అస్మదీప్సితముందేర్పకయున్న సత్వరమ దేవీ నీదు పాదాంకిత క్షితి ప్రాణంబులవా పెదన్ నిజము మచ్చిత్తార్తి నిన్నాళ్ళు దాచితి ఎవ్వారికి చెప్పికొందు వినిరక్షంపంగనెవ్వారటం. అతనెవరు? ఎందుకు అతని నగలు నాకు ఇచ్చావు? అతనికి నా నగలు ఇచ్చేలా చేశావు. అతనికి నేను గంధం రాసేటట్టు చేశావు. అతని నా పానుపు మీద కూర్చోబెట్టావు. అతనెవరినో చూపించు కృపతో అతని నాకు భర్తగా చెయ్యి. ఎందుకంటే స్త్రీ ఒక్కసారి వరిస్తే పొరపాటును వాడిని విడిచిపెట్టదు. నీ పాదపద్మాల మీద నా ప్రాణాలేనా ఇప్పిస్తా, నీకోసం నా సర్వస్వం త్యాగం చేస్తా. నా హృదయంలో ఉండే బాధ నీకు చెబుతున్నాను, దానిని దూరం చెయ్యి. నన్ను రక్షించు తల్లి అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తోంది. ప్రదోష సమయంలో అమ్మవారిని దర్శించడానికి ప్రభు శ్రీదర్శనుడు వస్తున్నాడు ఓయ్ అని ఎక్కడెక్కడ పెద్దలో అరుస్తున్నారు. కాపలం వాళ్ళు ఉంటారుగా, దండం పుచ్చుకుని టకటకటకట కొడుతున్నారు. అన్యులు ఉండకూడదు అని తెరవేస్తూ ఉంటే అర్చకులు కూడా, అమ్మాయిలు మీరు లేవండి, మీ గురువుగారితో కలిసి పక్కకి వెళ్ళండి, రాజుగారు వస్తున్నారన్నారు. మరి రాజుగారు వస్తే వాళ్ళు ఉండేస్తారా? ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే, అధికారులు వచ్చేసరికి మామూలు వాళ్ళకి ఎంటి అయ్యడం అనేది తప్పదు, లేకపోతే రాజుగారికి ఇబ్బంది వస్తుంది. ఈ సుందరులు పక్కకి వెళ్ళి ఈ వచ్చే రోజును చూడాలని ముఖమండపంలో దాక్కుని చెండికాలయం అది, ఆ చెండికాలయంలో మరుగు చేసుకుని వీళ్ళకి వచ్చేవాడు కనపడతాడు, వాడికి వీళ్ళు కనపడరు, అలా దాక్కున్నారు. యోగ్యులు మాత్రం ముఖమండపంలో కూర్చున్నాడు, యోగులకు అభ్యంతరం లేదు గనక. ఇంతలో మన శ్రీదర్శనుడు తన మిత్రుణ్ణి వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు. వచ్చి రాగానే మొట్టమొదట ఆ ముగ్గురులో లక్ష్మీదేవి ఆయనకి దర్శనమిచ్చిందిట. లక్ష్మీదేవిని చూచాడు, పులకించిపోయాడు, రెండు చేతులు జోడించాడు ఆ శ్రీదర్శనుడు. నిపుల కటి తటి పద్మ పత్రాయతాక్షి గంభీరావర్తనాభి స్తనభరణమిత శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీ దివ్యై గజేంద్రయై మణిగణ ఖచితై స్నాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమంగళ్యయుక్త. ఆ లక్ష్మీదేవిని ఆయన భక్తి శ్రద్ధలతో వేదోక్త మంత్రంతో జపించాడు. యా ఎవరైతే పద్మాసనస్థ, పద్మం మీద ఆసనంగా చేసి కూర్చునేది, ఎప్పుడు తామర పువ్వులో కూర్చుంటుంది. మీరు ఎప్పుడు లక్ష్మీదేవిని చూడండి, తామర పువ్వులో చక్కగా వికసించిన వేయి రేకుల తామర పువ్వు మీద కూర్చుంటుంది. ఆ తల్లి కట్టితిట్టి ఎటువంటిది ఉందో లేదా అనిపించే సన్నది నడుమట. పద్మపత్రాయతాక్షి, ఆయతము అంటే విశాలం, తామర పువ్వులలాగా విశాలమైన కళ్ళు కలది, అది పద్మ పత్ర ఆయత అక్షి అనమాట. తామర పువ్వు రేకులలాగా ఆయత విశాలమైన అక్షి కళ్ళు కలది, ఆవిడ తామర పువ్వు లాంటి కళ్ళు కలది. గంభీర ఆవర్తనాభి, ఇంకా ఆవిడ నాభి ఎటువంటిది, లోతైన నాభి. గంభీరము అంటే లోతున్న అర్థం, గంభీరం అంటే వాడు గంభీరుడు అంటే వాడు లోతైన మనిషి, వాడి లోపలేముంది వాడికి తెలియదు అని అర్థం. మన ఎంతవరకు గంభీరం అంటే చాలా మంది అంటూ ఉంటాం కానీ అసలు రహస్యం లోతు, చెరువు గంభీరంగా ఉంది అంటే చెరువు లోతుగా ఉంది అని. ఆవర్తం అంటే చుట్టుకొల చక్క, విశాలంగా ఉండి బొడ్డు విశాలము మరియు లోతట ఆవిడది. సమున్నత వక్షస్థలమట, శుభ్ర వస్త్రోత్తరి, ఆవిడ కట్టుకునే బట్ట ఎప్పుడు పొరపాటు మురిగ్గొడ్డ కాదు, స్వచ్ఛమైన వస్త్రం కట్టుకుంటుంది. ఏమాత్రం రవ్వంత కళంకం లేని వస్త్రము, పైన ఉండే కండువ, పైన ఉండే చెంగు అన్నమాట. ఆ లక్ష్మీదేవి ఎటువంటిది, దివ్యమైన గజేంద్రములు, ఏనుగులు బంగారపు కుండలకి మణిగణాలు స్థాపితం చేసిన కుండలుంటాయి చూడండి, ఆ కుండలతో ఆకాశ గంగ పట్టుకుని చవిడి మీద నీళ్లు పోస్తారట, ఆ నీళ్లతో స్నాపిత స్నానం చేస్తుంది, స్నానం చేయబడుతుంది. అంటే ఏనుగులు మీరు ఎప్పుడో చూస్తే కొన్ని పట్టాల్లో అటు ఇటు రెండు ఏనుగులు పెట్టి అవి తమ తొండాలతో కొండలెత్తి నీళ్లు దొరుకుతున్నట్టుగా చూపిస్తారు, అదనమాట. అమ్మవారు దిగ్గజములు తమ తొండాలతో ఆకాశ గంగని పట్టుకొచ్చి ఆ బంగారపు కొండలతో పోస్తూ ఉండగా ఆ నీళ్లతో స్నానం చేస్తుంది. హేమకుంభై అంటే అదనమాట, బంగారపు కొండల చేత స్నాపిత స్నానం చేయించబడుతున్నది. అటువంటి ఆ పద్మహస్త, చేతిలో తామరపు ఉండే ఆవిడ నిత్యం ఎల్లప్పుడూ మమ నా యొక్క గృహే ఇంటి యందు వసతు ఉండుగాక, నివసించుగాక. నిత్యం ఆ తల్లి నా ఇంట్లో మాంగళ్య యొక్క శుభమైనటువంటి ఆ తల్లి మా ఇంట్లో ఉండాలి. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాం అందరూ. మనం రోజు వింటూ ఉంటాం, చెబుతూ ఉంటే అర్థం తెలిస్తే దాని అందం వేరు అని లక్ష్మీ స్వరూపాన్ని నా ఇంట్లో ఉండమని ధ్యానం చేశాడు. సరిగ్గా అలా ధ్యానం చేయగానే పక్కన లక్ష్మీదేవి పక్కన సరస్వతి కనిపించేది, కోడలు గారు. కోడలు వరించిన వాడు మేడలు కట్టడం పెద్ద కష్టం కాదు, కాబట్టి నేను మేడలు కట్టడం పెద్ద కష్టం కాదు. కోడలు ఎప్పుడో వరించింది కనుక, ఆ తల్లి నన్ను ఎప్పుడు పట్టుకుంది కనుక. యా కుందేందు తుషార హార ధవళ, యా కుందేందు తుషార హార ధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకరా, యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజిత, సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపగా. ఏ తల్లి ఎల్లప్పుడూ కొంద మల్లె మొగ్గల్లాగా, ఆవిడ తెల్లగా ఉంటుందట. ఎంత తెల్లగా ఉంటుంది, మల్లె పువ్వుల్లా తెల్లగా ఉంటుంది. తర్వాత కొంద తర్వాత ఇందు, చంద్రుడిని చూడండి, చంద్రుడు ఎంత తెల్లగా ఉంటాడో ఆవిడ అంత తెల్లగా ఉంటుంది. తుషార, మంచు ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంటుంది. హార, హారాలు ముత్యాల హారాలు ఎలా తెల్లగా ఉంటాయో అలా తెల్లగా ఉంటుంది. అలా తెల్లగా ఉండే తల్లి శుభ్ర వస్త్రాన్ని, ఆవిడ కూడా తెల్లని స్వచ్ఛమైన బట్టలు కట్టుకుంటుంది. చేతిలో వీణ, ఎప్పుడు ధరిస్తుంది. శ్వేత పద్మాసన, ఈవిడ కూడా తామర పువ్వులో కూర్చుంటుంది కానీ లక్ష్మీదేవి ఎర్ర తామర పువ్వులో కూర్చుంటే ఈవిడ శ్వేత పద్మం తెల్ల తామర పువ్వు. దాన్నే సంస్కృతంలో పుండరీకం అంటారు. పుండరీకం అంటే తెల్ల తామర పువ్వు, తెల్ల తామర పువ్వులో కూర్చుంటుంది ఆ తల్లి. ఆవిడ ఎటువంటిది, బ్రహ్మ అచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత. బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు లాంటి దేవతల చేత ఎల్లప్పుడూ పూజింపబడుతుంది. అటువంటి ఆ సరస్వతి నిశేష జాడ్యాప. జాడ్యము అంటే మందకొడితనం, మందబుద్ధి, చురుకుతనం లేకపోవడం. మనలో ఉండే అజ్ఞానాన్ని, చురుకుతనం లేకపోవడాన్ని నిశేషంగా తొలగించేస్తుంది. అలా తొలగించి జ్ఞానం ఇస్తుంది. అటువంటి ఆ తల్లి సరస్వతి మమ్మల్ని రక్షించుదాక అని సరస్వతి స్వరూపాన్ని ధ్యానించగానే పక్కన పార్వతీ స్వరూపంలో గాయత్రి మాత్రం ఆయనకి గోచరించిందట. ఆ అమ్మవారు ఎలాగైనా కనపడుతుంది, పంచవక్త్రయ్య కనపడింది. ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయైహి ముఖైహి త్రీక్షణైహి యుక్తమిందు నిబద్ధ రత్న ముకుటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశగజాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అథ అరవిందయుగళం హస్తైర్వగంతిం భజే. అతను వాడేటప్పుడు దాని కొంచెం అర్థం తెలుసుకుని వాడితే ఒక్క ఉపయోగం. ఓ 100 సార్లు నామస్మరణం చేస్తే తరుణోపాయం అని అనుకోండి. తరుణోపాయం అంటే ఏమిటి అర్థం? తరుణుడు అంటే వయస్సు అని, వయస్సులో ఉండడానికి ఉపాయం అని అర్థం వస్తుంది. అది వయస్సులో ఉండడానికి ఉపాయం కాదు నామస్మరణ, తరుణోపాయము. తరుణము అంటే దాటించుట. 100 సార్లు నామస్మరణం చేయండి, ఇది తరుణోపాయం, తరుణోపాయం, తరుణోపాయం అంటున్నాం. దీనికి గల కారణం ఆ పదం మీద మనకు అవగాహన లేదు. తరణము అంటే దాటించుట. సముద్రం దాటించే తెప్పని తరణమనే అంటాం మనం. అందుకే భవవార్తికి హరినామస్మరణ తరణము. ఇక మీద చెప్పేటప్పుడు మన వాళ్ళు విన్నవాళ్ళు తరుణోపాయం అని చెప్పండి, తరుణోపాయం అనకండి. ఎవరైనా తరుణోపాయం అంటే తరుణోపాయం కాదయ్యా అని చెప్పండి. వాడు విన్నాం అంటే నీ కర్మను వదిలేయండి. ఎందుకు చెబుతున్నానంటే, ఈ ఒక ఆయన త్రీక్షణై అంటే స్త్రీ అనే కింద కనపడుతోంది సంధి వల్ల. ముఖైహి త్రీక్షణై, ముఖై స్త్రీక్షణై అని ఆడవాళ్ళు అని అర్థం చెప్పాడు ఆయన. అది కాదు, అక్కడ విడదీసి ముఖైహి త్రి ఈక్షణై, మూడు కళ్ళు కలది. ప్రతి తలకాయకి అమ్మవారికి మూడు కళ్ళు ఉంటాయి, అది అక్కడ అర్థం. ఈక్షణము అంటే కన్ను. అమ్మవారు 5 తలకాయలు ఉంటుంది గాయత్రి దేవికి. 5 తలకాయల్లో ఒక తలకాయ ముక్త, ముచ్చల్లా తెలుపు. 2వది విద్రుమము, పగడల్లా ఎరుపు అనమాట. 2వ తల ఎరుపు. 3వది హేమ, బంగారం. 4వది నీలం, నలుపు. 5వది ధవళం, మళ్ళీ తెలుపు. అంటే 1, 5 తెలుపు అనమాట. మొదటిది ముచ్చం, 2 పగడం, 3 బంగారం, 4 నీలం, 5 ధవళం తెలుపు. ఈ 5 తలకాయలకి 3 కళ్ళు ఉంటాయి. ఆవిడ నెత్తి మీద కిరీటం ఉన్నది, రత్నాల కిరీటం. ఈ రత్నాల కిరీటం మీద ఏమున్నది, చంద్రరేఖ. ఇందుకళ అంటే చంద్రుడి యొక్క రేఖ ఉన్నది. ఆ తల్లి గాయత్రి. వరదముద్ర ఒక చెయ్యి ఇలా వరవిచ్చేలా కనపడుతుంది. ఒకటి అభయం ఇస్తోంది, ఒక దాంట్లో అంకుశం ఉంది, మరో దాంట్లో కొరడ ఉన్నది, మరో దాంట్లో కపాలం అంటే భిక్షాపాత్ర, మరో దాంట్లో గద ఉన్నది, శంఖం ఉన్నది, మరో దాంట్లో చక్రం ఉన్నది, మరో దాంట్లో అరవింద యుగళం తామర పువ్వులు ఉన్నాయి. ఇటువంటి చేతులు కలిగిన ఆ తల్లి, ఈ చేతుల్లో ఈ ఆభరణాలు, ఈ ఆయుధాలు ధరించిన ఆ తల్లిని నేను ప్రార్థిస్తున్నాను అని ప్రార్థించాడు. అమ్మా, 3 మూర్తుల్ని ధ్యానం చేశాను. ఈ 3 మూర్తులకు అతీతమైన నీ దివ్య మంగళ విగ్రహాన్ని, పరాశక్తి రూపాన్ని ధ్యానం చేస్తున్నాను. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నీ వల్ల ఇప్పుడు గొప్ప యుద్ధం వస్తోంది. దొంగ పట్టుకొచ్చి వర్తకుడికి అప్పగిస్తే, వర్తకుడు పట్టుకొచ్చి నాకిస్తే తల్లివని భక్తితో నీకు గుడి కట్టా. నీకోసం మణిద్వీపాధిపతి అయిన రాజు గొప్ప సైన్యంతో, మరికొంతమందితో, బంధువులతో వస్తున్నాడు. రాజులందరూ ఏకమై నాతో ఆజి చేస్తారట, యుద్ధం చేస్తారట. ఎలా గెలిపిస్తావో, భారం నీదే. నీట ముంచినా పాలం ఉంచినా భారం నీదే. ఒక ఆయన అడిగాడు, నీట ముంచినా పాలం ఉంచినా భారం నీదే అంటారు కదా, నీటిలో ముంచినా చస్తాం, పాలల్లో ముంచినా చస్తాం కదా. అక్కడ ముంచు అంటే తలుపు సంతోష పెట్టు అని అర్థం. అంతేగాని తీసుకెళ్లి ముంచేయమని కాదు, మునుచు ముంచు అయ్యింది. నువ్వు నీళ్లతో ఆనంద పెడతావో పాలతో ఆనంద పెడతావో, నీళ్లు దాహం దాటి అంతకంటే ఎక్కువ కర్లా. డబ్బు కావాలంటే ఇప్పుడు ఇప్పుడైతే కలియుగంలో ఇప్పుడు నీళ్లతో కూడా వ్యాపారం వచ్చింది అనుకోండి, ఆ రోజుల్లో సంగతి. పాలుంటే డబ్బు బాగా వస్తాయి. కాబట్టి వద్దు బాబు అనే ఐశ్వర్యం ఇచ్చేంత పాలతో ఆనంద పెడతావో లేదా ఒక డ్రాప్ మంచినీళ్ళు ఆనంద పెడతావో నీ ఇష్టం తల్లి అని అర్థం అక్కడ. అంచేది ఇప్పుడు నీదే భారం, నన్ను ఏం చేస్తావు అని స్తుతిస్తూ బయటకు వస్తూ ముఖమండపంలో కూర్చున్నాడు. ఎప్పుడూ కూడా దైవ దర్శనం అయ్యాక కాసేపు మండపంలో ఈ కింద ఎక్కడో తోట 5 నిమిషాలున్నా 2 నిమిషాలున్నా కనీసం పృష్ఠభాగం ఓపాలి. కూర్చోకుండా దండం పెట్టి హాయన బయట నుంచి ఒంటి చేతి దండాలు పెట్టి వాళ్ళు కొంతమంది ఈ మధ్య కొత్త దండాలు అని ముద్దులు పెట్టడం, దేవుడికి ముద్దులు పెట్టడం, వీళ్ళదుంపలు దగ్గర ఆయన నిలబడి దండం పెట్టే అవకాశం కూడా లేదనమాట. సినిమాకి కావాలంటే 6 గంటల ముందేళ్ళు టిక్కెట్లు పుచ్చుకుంటావా, దేవుడికి దర్శనం పెట్టడానికి మాత్రం బయట నుంచి వెళ్ళిపోతూ సైకిల్ మీద టిక్కు ఇలా అంటాం. వాడు కూడా అలాగే మనకి తగిన ఫలితం ఇస్తాడు ఇలా దండం పెడితే. అంచేది కాసేపు కూర్చోవాలి మండపంలో. ఈ రాజుగారు కూడా మండపంలో కూర్చున్నారు. సరిగ్గా అనంగలతికి ఆ పక్క నుంచి తొంగి తొంగి చూస్తుంది చెండి కాలయంలోంచి. పక్కనున్న స్నేహితులతో అమ్మక చెల్ల ఎంత ఆశ్చర్యం, వీడే నా మనస్సుని ఆకట్టుకున్నవాడు, వీడే నా ప్రాణభర్త. ఆనాడు కళ వచ్చిందని చెప్పారే ఆ కళలోకి వచ్చినవాడు వీడే అనుకోకుండా కొంతకాలం కింద అంతఃపురానికి వచ్చి కళలో నాతో ముచ్చట్లాడి నా నగలు వాడు ధరించి వాడి నగలు నాకు ఇచ్చాడు, ఇదిగో వాడి ఒంటి మీద నా నగలు వాడి దగ్గర, వాడి నగలు నా దగ్గర ఉన్నాయి చూడు. పైగా ఆ చెవులుకుండే కుండలాలు ఉన్నాయి, వాడి కాలికుండే పట్టాలున్నాయి, వాడి ఉంగరాలు నా దగ్గర ఉన్నాయి, ఆ కంకణాలు బదులు నా కంకణాలు తీసుకున్నాడు, ఆ మెడలో ఉన్న హారాలన్నీ నీకు గుర్తే చూసుకో, మేలు మేలు ఇదే దేవి ఇక్కడికి వచ్చింది, దేవి నన్ను విడిచిపెట్టింది, నేనేం తప్పు చేశాను అంటుంది వీడు. కాదు భక్తితో ప్రార్థన చేయడం వల్ల అమ్మవారు ఒక ఏడాది ముందు ఇక్కడికి వచ్చింది, 1.5 ఏడాది ముందు. చూడండి అమ్మవారు ఎంత గొప్పదంటే మనం అనుకుంటాం ఈవిడ ఇంత పూజ చేస్తుంటే ఎందుకు మాయమయ్యింది. ఎప్పటికైనా ఆడవాళ్ళు అత్తవారింటికి వెళ్ళాలి, అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం పట్టుకెళ్ళడానికి ముందే విగ్రహాన్ని అక్కడికి తీసుకెళ్తాను, స్వయంగా అక్కడ పోయి కొలువుండి అక్కడికి ఈవిడ లాక్కొస్తుంది. గొప్ప సంబంధం చూసిపెట్టింది. ఈనాడు క్లాసిఫైడ్ లో డబ్బులు 100,000 ఖర్చు పెట్టక్కర్లేకుండా, పెళ్లిళ్ళ పేదయ్యకు రూపాయి ఇవ్వక్కర్లేకుండా అమ్మవారే ఈ పని చేసి పెట్టింది. అమ్మవారి భక్తులకి ఇది చేసే పని. మనం అనుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో పైన ఉండే దైవశక్తి రవ్వంత చేస్తే ఇంత ఇస్తుందట, చేసింది వృధా పోదు. మీరు ఆహారం తింటే దానికి తగిన బలం వెంటనే పొందుతున్నాం, కాస్త కాఫీ తగితేనే రవ్వంత ఉత్తేజం పొందుతున్నాం. అటువంటిది ఇటువంటి శక్తులన్నీ తనలో ఇవిడ్చుకున్న జగన్మాతని భక్తి శ్రద్ధలతో కొలిచేటటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుందా జరగదు. కొంతమంది మా ఇంట్లో అమ్మవారి పటం ఉంచుకోకూడదు తీసుకొచ్చి బయట మారేస్తున్నారండి దేవుళ్ళని. దేవుళ్ళు ఇంట్లో ఉంటే అపఖ్యాతి లేకపోతే అపప్రధ లేకపోతే ప్రమాదం అనుకునేవాడు పరమజ్ఞాని వాడు, పూర్వజన్మ దుష్కృతం అనమాట. విగ్రహాలు అవతల పారేసి ఇంట్లో ఎంత ఉండకూడదు అంత ఉండకూడదు. ఏ విగ్రహం నిన్ను నిగ్రహించదు, నిన్ను ఎందుకు నిగ్రహిస్తోంది అంటే నీలో బుద్ధి లేకపోతే ఆ పని జరుగుతుంది. ఇతరుల నాశనం కోరుకునేవాడు, ఇతరుల మీద అమాండాలు వేసేవాడు, ఇతరులకు ద్రోహ చింతన తలపెట్టేవాడు, పరుల మీద లేనిపోని మాటలు వేసేవాడు, వీళ్ళకే విగ్రహాల వల్ల ప్రమాదం, ఇంకెవరికీ రాదు. మీరు మీ మీదే కోరుకోండి, పరుల యొక్క హాని కోరుకోకండి. మీ ఇంట్లో ఉండే ఏ విగ్రహం మిమ్మల్ని ఏమీ చెయ్యదు. ఆడైనా మగైనా నపుంసకులైనా సరే ఎవరికి ఏ కష్టం రాదు. నేను రాసిచ్చాను ఇది పురాణ వాక్కు, 18 పురాణాల సారం ఇదే చెబుతున్నది. అందువల్ల అమ్మవారిని వీడు భక్తితో కొలవడం వల్ల ఇప్పుడు ఏమంటుంది, దేవిని నేను పూజిస్తే ఆ దేవి ఎందుకు దూరం అయిందా అనుకున్నాను, ఆ దేవి ఇక్కడికి వచ్చి దర్శన ఫలితం ఇలా ఇచ్చిందన్నమాట. అనగా నిజమే నిజమే, నీ కళ కళ్ళనుకున్నాను, కళ్ళ కాదు కళ ఇలలో నిజమవుతుందని ఇప్పుడు నాకు అర్థమైంది. ఆహాహా, ఈ మాట యోగితో చెబుదామనగా ఆయనతో నువ్వు చెప్పక నేనే చెబుతా, నా కళ ఇంతవరకు చెప్పరా, ఇప్పుడు చెబితే ఈయన చూచి వరించిలా కళ చెబుతున్నావా, నేను అపఖ్యాతి పొందుతాడేమో లేతే లేనిపోని అమాండం వేస్తాడేమో, తొందరపడకు. యోగి గారు రాజుగారితో ఏదో మాట్లాడుతున్నాడు, ఏం ముచ్చటించుకుంటున్నారో విందాం తర్వాత చూద్దాం అని చెవిలా పెట్టి వింటుందట. వింటూ ఉంటే యోగి రూపం మార్చాడుగా మరి, అందువల్ల శ్రీదత్తుడు ఇంతో పూర్వం వచ్చిన రాజుగారి దూతను గుర్తుపట్టలేక ఎవడో తపస్సు అనుకుని నమస్కరించి, అయ్యా ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఎందుండి ఎందు బావుచు ఇందులకే తెలిచినారలిప్పుడు విత్వద్వంతిత నేడు గదా మన్ మందిరము పవిత్రమయ్యే మాంజుడనై. ఎక్కడ నుంచి ఎక్కడికి వెడుతూ మీరు ఇక్కడికి వచ్చారు, ఓ విత్వద్వంతిత పండితుల చేత పూజింపబడే యోగీశ్వర, నీ అడుగు పెట్టడం వల్ల నా మందిరం నా ఇల్లు నా సమస్తం, నా దేవాలయం, నా దేశం పవిత్రమైపోయింది. నీ మాటలు మంత్రాలు నువ్వు అడుగు పెడితే ప్రయాగ, నీ కాళ్ళు కరగగా వచ్చిన ఆ పవిత్ర జలం ఇంట్లో తల్లుకుంటే అది గంగా జలం తల్లుకోవడం సమానం. అందుకే ఇప్పటికి కూడా గురువులు, పెద్దవాళ్ళు, పండితులు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇంట్లోకి పిలిచి కాళ్ళు కడిగి ఆ నీళ్లు మనమే తల్లుకుని ఇల్లు అంతా తల్లి వచ్చిన వాళ్ళమే తల్లాలి. ఆ ఇల్లు ప్రయాగతో సమానం అవుతుంది అన్నారు. మీ మాటలు మంత్రంబులు మీ మెట్టిన ఎడ ప్రయాగ, మీ పాద పవిత్ర అమలతో యములవగుద్యో మార్గ జరాంబు పౌనరుత్యములు. మీ మాటలు మంత్రాల్లా ఉన్నాయి. మీరు అడుగు పెట్టిన చోటు ప్రయాగ క్షేత్రం. మీ కాళ్ళు కడగ్గా వచ్చిన జలం ఉన్నదే అది పరమ పవిత్రమైన జ్యోమార్గ, ఆకాశ మార్గం నుంచి నేల మీదకు వచ్చిన గంగా జలం. ఎంతెందుకు 1000 మాటలు అని అడగ, అయ్యా మాది ఒక దేశం అని ఏం చెబుతాం, మేము సన్యాసులం, ఎప్పుడూ చలిస్తూ తిరుగుతూ ఉంటాం, ఒక చోట పెర్మనెంట్ గా ఉండం. సన్యాసులకు ఒక దేశం ఒక గ్రామం ఉండకూడదు. ఈ వాడ కలియుగంలో ఆయన సన్యాసులకి ఏవో ఒక అద్భుతమైన ఏసీ రూములు, మనబోటి వాళ్ళకి దిక్కుమాలినటువంటి కంపార్ట్మెంట్లు, అపార్ట్మెంట్లు. ఈ యుగ ప్రభావం మీద ఇప్పుడంతా ఇదే. అందుకే ఇద్దరు రెండు చెప్పారు, సన్యాసికి సన్నాసికి తేడా ఏమిటి అని అడిగాడు ఒక ఆయన. అందరినీ విడిచి అడవికి వెళ్ళి తపస్సు చేసుకునేవాడు సన్యాసి, వీళ్ళెందుకు పనికిరాడు అని అందరూ వదిలేస్తే వాడు సన్యాసి, అది తేడా. అందరి చేత విడిచిపెట్టబడితే సన్యాసి, అందరిని తాను విడిస్తే సన్యాసి అనమాట. మేము అన్ని చోట్లకి తిరిగే సన్యాసులం. కాశీలో ఉండగా ఈ దేవీక్షేత్ర ప్రభావం గురించి చాలా గొప్పగా విన్నాం. చూసే వేడుకతో ఇరుగురు శిష్యురాళ్ళని వెంట పెట్టుకుని వచ్చాం. ఈ క్షేత్ర వైభవం విన్నదానికన్నా ఎక్కువగా కనపడుతోంది. నీ భక్తి, నీవు ఇక్కడ చేసిన ఏర్పాట్లు, ఈ గుడిలో జరుగుతున్న భోగాలు, ఇక్కడికి వచ్చే ఈ తీర్థికులు, పురాణ మండపం, ఈ వేద మండపం, నాద మండపం, ఇవన్నీ చూస్తుంటే పులకించిపోతున్నా. నీ భక్తి విశేషం చాటుతోంది ఈ క్షేత్రం అని పొగిడితే ఆ శ్రీదత్తుడు చిరునవ్వుతూ ఇలా అన్నాడు, స్వామి ఈ విగ్రహ ప్రభావం అటువంటిదే. ప్రస్తుతం ఆగ్రహానికి కారణమయ్యింది ఈ విగ్రహం. ఈ క్షేత్రం ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు గాని దైవానుగ్రహం ఎలా ఉందో. విగ్రహం ఉంటే దైవానుగ్రహం, లేకపోతే దైవాగ్రహం. ఇది మాకు తెలియకుండా ఉందనగా యోగి చిరునవ్వు నవ్వు గమక్కు నోటమని అనేసట, ఈ క్షేత్రం ఎవడో ఏం చేయలేడు అని. ఆయన నిజానికి పీక్కుపోవడానికి వచ్చాడు, కానీ గవక్కు నోటినప్పుడు అమ్మవారు ఏమనిపించింది, ఇది ఎక్కడికెడుతుంది అని. అది అమ్మవారి సంకల్పం. ఆ క్షేత్రం ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది, ఇందే ఉంటుంది, నేను ఆశీర్వదిస్తున్నాను అని పలక జనపతి మహాప్రసాదం అని అందుకని, స్వామి మీరు దూరదేశం నుండి యాత్రకు వచ్చారు, ఇప్పుడు యుద్ధ సమయం, మఠంలో విదేశస్థులు ఉండనివ్వరు, మా వాళ్ళని ఒక రికమెండేషన్ లెటర్తో నా భటుడు పంపుతారు, వాడిని పంపితే కానీ మిమ్మల్ని ఎవరైనా ఉంచుకోరు, వెళ్ళండి మఠానికి వెళ్ళండి, మీకు అన్ని సదుపాయాలు ఉంటాయి, నా మందిరంలోనే ఉన్నట్టుగా హాయిగా మీరు ఫోన్ చెయ్యొచ్చు, సుఖంగా తిరగచ్చు అనగా బైరాగి, ఎంత గొప్పవాడు అయ్యా రాజా, ఎంత మంచివాడిది, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరిస్తూ అని కూడా దిగించాడు. ఆయన అనుకోకుండా అలా దేవళ్ళు వస్తూ ఉంటాయి. శ్రీధరిశరుడు వారికి కింకరుళ్ళిచ్చి పంపించాడు, తన మిత్రుడితో ఇంటికి వెళ్ళిపోయాడు. యోగి శిష్యులతో పాటు ఆ భటుడు వెంట మఠానికి వెళ్ళాడు. రాజశాసనం కదా, రాజుగారు పంపించారు స్వయంగా అనేసరికి ఇంకా వీరికి భోజనాలు పెట్టారట. ఓ వారి బాబోయ్ దద్వాజనం, పులిహేర, ఒకటేమిటి అన్ని రకాల పిండి వంటలతో భోజనం పెట్టారు. భోజనమే కాదు, భోజనానికి భాజనం అంటే కంచాలు కూడా బంగారాలు ఆకులేసి పెట్టారట. ఆ సదుపాయాలన్నీ స్వీకరించారు. భోజనం అయ్యాక యోగి రాజపుత్రికతో, అమ్మా అమ్మవారిని చూసావు కదా ఎలా ఉంది, రేపు మనం మన దారిన మనం పోదామా, ఈ రాజు ఎంత మంచివాడో చూసావా, ఇంకా తగాదా పెట్టుకుని విగ్రహం పిక్కుపోదామంటావా అని అడిగితే అనంగలతికి అందట, తండ్రి నా దగ్గర ఉన్నప్పుడు అమ్మవారికి వైభవం ఎక్కడుంది, ఏదో తూచిన రీతి, ఏదో తోచిన రీతి మాతృకను పూజింపంగా నేను, ఏదో నాకు తోచిన రీతిలో అమ్మవారిని, ఈ తల్లిని పూజించాను, ఇక్కడికి వచ్చాక ఈ వైభవం, ఈ అత్యద్భుతం చూశాక పేదదాన్ని నా దగ్గర ఉంటే ఏం బాగుంటుంది అనిపించింది. అయ్యి బాబోయ్ ఇది శిలాభోగం అన్నారు, శిలకి ఒక అద్భుతమైన ఆభోగం కడుతుందట, ఒక్కొక్క రాతికి భోగం, ఒక్కొక్క రాతికేమో కాలి కింద పడే యోగం, ఒకదానికి భోగం ఒకదానికి కాలి యోగం అన్నారు. చూడండి కొన్ని మెట్ల కింద కాళ్ళ దగ్గర పడి ఉంటాయి, తొక్కేడతాం మనం వాటి కాలి కింద పడే యోగం, ఒక్కొక్క శిల లోపలికి వెళ్ళి విగ్రహమై పూజలు అందుకుంటుంది అది భోగం, ఒక్కొక్కసరికి రోగం, అది ముక్కలు ముక్కలై రోడ్డు మీద పడి ఉంటుంది, అది ఎవడో పట్టుకొని తూని ఉమ్ముతాడు కూడా దాని మీద కర్మయోగం. అలాగే ఒక్కొక్క చోట ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉన్నట్టుగా ఈ అమ్మవారికి కాశీ విశాలాక్షి కంటే ఎక్కువ భోగాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ విగ్రహాన్ని పెరకి తీసుకుని పోవడం మహాపాపం అని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు యుద్ధ సన్నద్ధం మానిపించి మన రాజుగారికి మా నాన్నగారికి సంధి చేసుకోమని చెబుదామండి. నేనే ఇక్కడికి వచ్చి మణిని ఆరాధిస్తా. అలా అంటల్లా, నేను ఇక్కడ ఉండి మణిని ఆరాధిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అమ్మవారి. అందుకని అక్కడికి రావడం కాదు, ఉండిపోదామని కోరిక అనగా యోగి నవ్వుతూ, ఎందుకు ఆయనకు రవ్వంత శంఖ వచ్చి పెద్దవాడు అనుభవజ్జుడు కదా, ఏం తల్లి నీ ఉల్లం ఎంతలో తల్లకిందులు అయిపోయిందా, విగ్రహం దొరకకపోతే ప్రాణాలు విడిచిపెడతాను వాడెవడో వాడు అంత చూడాలని అన్నావు, శపథం చేసావు. ఇప్పుడు ఈ విగ్రహాన్ని, విగ్రహం అంటే యుద్ధం అని, ఇప్పుడు ఈ విగ్రహం మానిపిస్తాను, యుద్ధం మానిపిస్తాను అంటున్నావు. అంటే విడిచి ఇంటికి వస్తావా, ఇక్కడే ఉండిపోతావా, ఇక్కడ కాపురం పెడతావా అంట. కాపురం పెడతామంటే మామూలుగా మనం అంటాం గుళ్ళు కాపురం పెడతామా అంటాం, ఇక్కడ కాపురం పెడతామని స్ట్రెస్ చేశాడు ఆయన. అని అడిగితే నవ్వుతూ ఆ చెవరి ఏం మాట్లాడలేకపోయింది. ఆ పక్కనే ఉండే సౌకర్యాలు లేచి, యోగేంద్ర ఈ సంకల్పం మానుకుని మరొక సంకల్పంలోకి వెళ్ళడానికి ఒక కారణం ఉన్నది మీతో చెప్పడానికి సిగ్గుపడుతోంది. ఈమెకు 4 మాసాల కింద ఒక కల వచ్చింది. అందు ఎవడో ఒక సుందరుడు వచ్చి గాంధర్వ వీధితో పెళ్ళాడినట్టు, వస్తువులు ఒకరు ఒకరు మార్చుకున్నట్టు వచ్చింది. మెలకువ చూసుకుంటే పురుషాలంకారాలు ఆవిడ శరీరం మీద ఉండే, అప్పటి నుంచి అలంకారాలు జాగ్రత్తగా దాచుకుంది. ఆ రహస్యం ఎవరికి చెప్పకుండా నాకు మాత్రమే చెప్పింది. ఎంతో యుద్ధం వచ్చే తొందరలో మేము మర్చిపోయాం ఆ విషయం. ఇప్పటి నుంచి ఆ పురుషుడి యొక్క నగలు తాను ధరిస్తోంది. ఆ నగలు ఇందాక చూసిన రాజుగారి కుమారుడివి, ఆ శ్రీధర్తుడివి. గుడిలోకి పట్టపు రాజుగారు రాగానే ఆయన మేన ఈమె నగలు ఉండడం చూచి తెల్లబోయి కలలో తాను వరించిన భర్త అతడేనని నిశ్చయించుకుంది. బహుశా అమ్మవారే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లి ఈ పని చేసి ఉండవచ్చు, అందుకే అమ్మవారు అడ్వాన్స్ గా ఇక్కడికి వచ్చేసి ఉండొచ్చు, ఇక్కడ ఒక అద్భుతమైన ఆలయం ఉజ్జయినిలో నిర్మింప చేసుకుని ఉండొచ్చు. ఇదంతా చూస్తే అమ్మ సంకల్పం, ఈవిడ తన సంకల్పం మరలించుకున్నది అని సంక్షేపంగా చెప్పగా ఆ సన్యాసి ముక్కు మీద వేలేసుకుని, అవురా దైవ ఘటన, దైవం ఎవరిని ఎప్పుడు ఎలా చేస్తుందో ఏం చెప్పగలం, చాలా విచిత్రంగా ఉంటాయి. దైవం తన నోటి వెంబడి ఎప్పుడు ఏం పలికిస్తుందో ఏం చేయిస్తుందో ఆవిడకే తెలుసు. ఇది వరకు పురాణాలలో విన్నాం, కన్నారా కన్నాం అని ఆశ్చర్యపోయి, ఏదేది ఆ నగలు చూపించమని చూపిస్తే దాని మీద ఇతని పేరు కూడా ఉన్నాయి. ఇంకా అతని పేరు చెక్కినటువంటి కనకాభరణాలు నగలు అవన్నీ ఉన్నాయి. మహాత్మా ఇవి పురుషాలంకారాలు అవునా కావా మీరే చూడండి అంటే ఆయన తెల్లబోయి, నిజమేనమ్మా అలంకారాలు సరే అతని పేర్లు కూడా ఉన్నాయి. ఇంత విచిత్రమైన సంఘటన నాకు పొరపాటు చేసింది, ఆశ్చర్యము కలిగించింది, అమ్మవారి కృపకి అచ్చెరువు పొందుతున్నాను. ఏది ఏమైనా ఈ రాజకుమారుడు నీకు తగినవాడు, కలికి ఈతడు నీకు కలలో కూడిన వరుణుడు. ఓ కలికి ఇతడు నీకు కలలో చేకూరినటువంటి వరుడు, ఇతనిని కైకో, కై కొన్ని సుఖము చల్లగగా మెలగుము తల్లి, ఇతన్ని చేపట్టి హాయిగా సుఖంగా జీవించు. అతని సుగుణాలు ఇదివరకే చెప్పా. ఈ సంఘటన వల్ల దైవీ కృప కూడా అతని మీద ఉన్నదని తెలుస్తుంది. సరే భవిష్యత్తులో చూద్దాం ఈ ప్రసంగం తెచ్చి అని కాసేపు వారు మా ముచ్చరించుకున్నారు. శ్రీధర్శనుడు సామాన్యుడా, వీళ్ళ చుట్టూతో సిబిసిఐడీలు పెట్టాడు. ఈ రాత్రి ఏం మాట్లాడుకుంటే అవన్నీ మనం అనుకుంటున్నాం, ఇవాళ టేప్ రికార్డర్లు ఇవాళ ఉన్నాయని. ఆ రోజుల్లో కూడా ధ్వని ముద్రాపిత యంత్రాలు ఉన్నాయట, అప్పుడేవో ఉండేవి స్పెషల్. వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు లోపల టేప్ చేసేటటువంటి ఆ యంత్రాలు ఉన్నాయి, అవన్నీ పుచ్చుకున్నారు వాళ్ళు రాజకింకరులు. ఈ రాత్రి అంతా వీళ్ళ విని ఆ యంత్రాలు ముద్రించినటువంటి యంత్రాలు కూడా పుచ్చుకుని రాజుగారి దగ్గరికి నమస్కరించాడు. దేవా, నేను మీ శాసనాన్ని అనుసరించి మఠంలో జాగరణ చేశా, నిన్న వచ్చిన యోగుల సంభాషణ శ్రద్ధగా విన్నా. వాళ్ళు శత్రువు పక్షపాతులు, శత్రువులు గూఢచారులు లేక శత్రువులు తెలియదు, వాళ్ళ మాటలు అనుమానంగా ఉన్నాయి. మంత్రి గారి ఉత్తర్వు ప్రకారంగా ధ్వనిగ్రాహిణి యంత్రం పెట్టా, వాళ్ళు ఏం మాట్లాడితే దాని అది టేప్ చేస్తున్నమాట. ఆ రోజులు ఉండేవిట, ఎప్పుడో పురాణాల్లో ధ్వనిగ్రహిణి యంత్రం గురించి చెప్పారు, ఇప్పుడు మనం ఏమో టిక్కురక్క గురువు గారు మీ పురాణం చెబుతూ ఉంటే మేము టేప్ చేసాం విన్నాం అంటున్నాం. ఈ టేప్ అంతా ఆ రోజుల్లో ఉండేదన్నమాట. ఇదిగో వాళ్ళ సంవాదం అంతా ఎక్కింది, పరీక్షించండి అని దాన్ని చూపించాట. ఆ ధనిగ్రాహిణి యంత్రాన్ని ముందు పెట్టుకుని ఆయన మొత్తం వినేశాడు. ఆ సంవాదం తెలుసుకుని ఉబ్బురు పాటితో మిత్రుని తీరా అన్నాడు, మిత్రమా, ఆ యోగి వెనకటి యోగి మన దగ్గరకు వచ్చి మన బెదిరించాడు. జాగ్రత్త, మా రాజుగారు ఇద్దరికి వస్తే ఏమవుతామని బెదిరించిన వాడు వీడే. యోగినులలో ఒకత్తి రాజపుత్రిక, మరొకత్తి పరిచారిక. మరో విశేషం, కలలో నేను వివాహం ఆడిన స్త్రీ రాజకుమార్తె అని దీన్ని బట్టి తెలుస్తోంది. కొన్ని మాటలు సరిగ్గా రహస్యంగా మాట్లాడుకోవడం వల్ల టేప్ అవరా అంచేత కొంత సందేహం కలుగుతోంది. కానీ ఏమైనా వాడు శత్రుపక్షపాతకులు, అవతలకు పోనివ్వకూడదు, బంధింపాలి. అనగా, మిత్రమా, ఆ పద్మనేత్ర నువ్వు కలలో చూసిన స్త్రీ అంటున్నావు కదా, ఆవిడ ఇక్కడికి ఎలా వచ్చిందయ్యా, అంత భాగ్యం నీకు పడుతుందా, దాన్ని ఎలా నిర్బంధిస్తాం అన్నట్ట. ఆ కష్టం నీ కష్టమే కదా అంటే చిరునవ్వు రవి, చాలు చాలు, ఇది శృంగార చేష్ట సమయం. అవతల శత్రువులు వచ్చి రెత్తివేద పడ్డారు, వీళ్ళని కథలు ఇవ్వకుండా బంధిస్తే శత్రువుల సంగతి చూసుకుందాం తర్వాత. ఈ విరహ ప్రశంసలు ఈ సమయంలో పనికిరావు. అసలు ఇది ఎంత నిజమో ఈ గందరగోళం ఏమిటో తెలుసుకోవాలి. ఇది కూడా శత్రువుల యొక్క పన్నాగమేమో తెలుసుకోవాలి. శత్రువులు యుద్ధ సమయంలో ఈ రకరకాలైన కుట్రలు పొందుతారు, అవన్నీ చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళని ఆ మఠ బంధనం, సాధారణ చూడండి గృహ నిర్బంధం అంటారే, గృహ నిర్బంధంలో చేసేద్దాం వాళ్ళని. ఇంట్లోనే అర్జునుడు బంధించండి. అనగా మఠం చుట్టూ జెట్ టైప్ సెక్యూరిటీ వాడు కాపలా కాశారట. ఇందులోంచి ఎవరు బయటికి వెళ్లకుండా, లోపల వాడు బయటికి వెళ్లకుండా, బయట వాడు లోపలికి వెళ్లకుండా చూడండి అని. ఆ తదనంతరం ఏం జరిగిందని రేపటి రోజు కార్యక్రమంలో.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు. నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.